వ్యసనములను గురించి మాట్లాడేటప్పుడు ముందు వెలగిని తీసుకోవడానికి కారణం ఏమిటంటే, ఏ వ్యసనము మూలఘాతి అవుతుందో, శరీరాన్నే పడగొట్టేస్తుందో, అది ప్రమాదకరము కనుక ఆ వ్యసనంతో మొదలుపెట్టి మాట్లాడటం ప్రారంభం చేశాడు. కాబట్టి వెలది, రెండవది జూదంబు. జూదము అంటే ఏమిటి అని ఇప్పుడు నేనేం పెద్ద వర్ణన చేయవలసిన అవసరం లేదు, అందరికీ తెలిసున్నది. జూదమనేటటువంటి దాని యందు కలియుగంలో కలిపురుషుడు ప్రవేశించి ఉంటాడు. పరీక్షిణ్ మహారాజు ఇచ్చినటువంటి స్థానములలో జూదమునకు ఉపకరణమైనటువంటి సాధనము ఒకటి. అందుకే దాన్ని పట్టుకోగాని, జూదం ఆడడం ప్రారంభించగాని మనిషిలో ఒక తమకం ఏర్పడుతుంది. ఏమిటా తమకము అంటే, ఇక్కడ నేను ఏది పోగొట్టుకున్నానో దానిని మళ్ళీ ఇక్కడే పొందగలను అన్న భావన ఏర్పడుతుంది. సాధారణంగా నిశ్శబ్దంగా ఇంట్లో ఉన్నటువంటి సమస్తము వెళ్ళిపోతాయి. ఆ తమకం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే, తాను ఎంతటివాడు, ఎంత స్థితికి వచ్చాడన్న విషయాన్ని కూడా ఇంకా పరాకుతో పట్టించుకోగలిగిన స్థితి ఉండదు. అదొక ఉన్మాదముతో కూడుకున్నటువంటి అవస్థ. ఆ అవస్థలో సర్వభ్రష్టుడైపోతాడు. అయిపోవడం కాదు, ఆశ్చర్యం ఏంటంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణించినట్టుగా అన్నీ పోగొట్టుకున్నవాడు బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. కనీసంలో కనీసం పక్కవాడి చేతులలో ఉన్న ముక్కల వంక చూస్తూ నించుని సంతోషం పొందుతాడు, తప్ప ఇంటికి వెళ్ళాడు. అది కదలకుండా వెలుగుతున్న దీపాలను అడ్డుపెట్టి సుందరకాండలో మహర్షి ఓడిపోయిన జూదగాడు పక్కవాడి జూదపు ముక్కలలోకి చూస్తున్నట్టుగా ఉంది కదలకుండా వెలుగుతున్న దీపం అంటారు, ప్రజ్ఞాయిత వివాపస్య అని. కాబట్టి ఈ జూదం అనేటటువంటిది మనిషిని సర్వభ్రష్టుణ్ణి చేస్తుంది. అసలు జూదం అనేటటువంటి వ్యసనము ఎవరి దగ్గర ఉన్నదో, వాడి భార్య కాని, వాడి బిడ్డలు కాని, ఇప్పుడు ఈ క్షణంలో వాళ్ళు పొందుతున్న సంతోషం ఏదున్నదో, అది ఒక గంట తర్వాత కూడా, రేపు కూడా మనం పొందుతామన్న నమ్మకం ఏముండదు. ఎందుచేత అంటే, వాళ్ళు 7 గంటలకి పొందినటువంటి సంతోషం 8 గంటలకి అంతరించిపోవచ్చు. కారణం ఏమంటే, ఆయన జూదంలో సమస్తాన్ని పోగొట్టుకోవచ్చు. ధర్మరాజంతటి వాడు దీనికి అతీతుడు కాగలేకపోయాడు. చిత్రం ఏంటంటే, మీరు ఎన్ని దృష్టాంతాలు చూపించండి, ఇది కూడా కామసంబంధమైన వ్యసనమే, ఇంతమంది పాడైపోయారా, అందులో తమకం ఉంటుందిరా, ఒకసారి ముట్టుకుంటే నువ్వు పైకి రాలేవు, సరదాకి కూడా దాని జోలికి వెళ్ళవద్దు అని మీరు ఎంత చెప్పండి, ఒకసారి దానిలో కూర్చున్నవాడు తమకమును విడిచిపెట్టలేడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ధ్యానం కోసం ఒక 10 నిమిషాలు కూర్చోండి అంటే, 10 నిమిషాలు కూర్చోడానికి సహకరించినటువంటి శరీరం జూదం ఆడడానికి మాత్రం రాత్రింపగళ్ళు రోజులు సహకరిస్తుంది. నేను మీకు వివరములు ఉదాహరణలు చెప్పక్కర్లా, మీరు ఎంతమందిని చూసుంటారు అలాగా రోజులు రోజులు కూర్చోగలరు. అటువంటి స్థితి నుంచి విడివడి ఎవరైనా మళ్ళీ బయటికి వస్తే అది కేవలము భగవదనుగ్రహంతో పొందిన పునర్జన్మ. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎక్కడో కోట్ల మందిలో ఏ ఒక్కరో భగవదనుగ్రహాన్ని పొందిన వాళ్ళు మాత్రమే అలా బయటికి రాగలరు. అందుకే అసలు అటువంటి దాని జోలికి వెళ్ళవద్దు, అది పరమ ప్రమాదకరము. దాని చేత ఏమవుతుందో తెలుసా, తరువాతి కాలంలో కట్టుకున్న భార్య, కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా చీత్కరిస్తారు. అసలు లోకంలో నమ్మేవాడు ఉండడు, 5 రూపాయలు ఇవ్వడానికి కూడా ఎవడు నమ్మడు, వీడికి ఇస్తే మళ్ళీ వ్యసనానికి పోతాడరా అంటారు. కాబట్టి అది పరమ ప్రమాదకరము సుమా, దాని జోలికి వెళ్ళవద్దు. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా, భంజనం ఒక్కటే. భంజనము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మూలంతో కలిపి సర్వనాశనం చెయ్యాలంతే. కొన్ని కొన్ని చూడండి, కొట్టి వదిలేస్తే చాలు, కొన్ని కొన్నింటిని కాల్చేయాలి తప్ప అసలు ఆ రూపం ఉండడానికి వీల్లేదు. అంత ప్రమాదకరమైన వాటిల్లో ఒకటి జూదం. అందుకే అసలు దానికి ప్రవేశము ఇంటి యందు ఉండరాదు. నువ్వు ఇంట్లో ఏదైనా ఉంచుకో, చెట్టు బొమ్మ పెట్టుకో, పుట్ట బొమ్మ పెట్టుకో, కానీ సరదాకి కూడా జూదమాడడానికి సాధనమైన ముక్కలను తెచ్చి పెట్టవద్దు. అది ఆ తర్వాత తెలియక నీ కొడుకు ముట్టుకున్నా కూడా ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు. దానితో పోల్చి మాట్లాడవద్దు. అసలు దానికి సంబంధించిన పారిభాషిక పదజాలమును ఇంట వాడవద్దు. ఇంట్లో విందు వినోదం జరుగుతున్నప్పుడు కూడా దాన్ని అంగీకరించవద్దు. కార్యాలయాలలో కానీ పవిత్ర ప్రదేశాలలో కానీ ఇటువంటివి జరుగుతున్నాయంటే నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా మూలం వరకు తీసేయవలసిందే, మూలపు వేరు త్రుంచేయవలసిందే. అక్కడ మాత్రం రాజీ పడవలసిన అవసరం లేదు. భంజనం ఒక్కటే దానికి ప్రధానము. అంటే అసలు దానికి స్థానం ఇవ్వవద్దు. ఇలా ముట్టుకునే ప్రయత్నం చెయ్యవద్దు. సరదాకి కూడా తేవద్దు, ఇంట్లో కూడా పెట్టవద్దు. దానికి ప్రతిరూపాన్ని కూడా ఇంట్లో ఉంచవద్దు. దానికి ఏవో కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి, అటువంటి పదము ఉచ్చరించడానికి యోగ్యమైన రూపాన్ని కూడా ఇంట్లో పెట్టవద్దు. నీ కొడుకు అడగచ్చు అదేమిటని, అది ఫలానా అంటే అది ఎక్కడుంటుంది, ఫలానా చోట ఉంటుంది, అది ఏమిటి అంటే ఇది అని దానికి సంబంధించిన ఆటకు సంబంధించిన వివరం ఏదో చెప్పినా వాడికి అనురక్తి కలగవచ్చు. అందుకే నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క దాంట్లో మాత్రం ఏ ప్రభుత్వం కూడా చట్టబద్ధమైన పోటీలు నిర్వహించరు, బహుమతులు ఇవ్వరు. ఎందుకంటే అది పరమప్రమాద హేతువు. అసలు దాని గురించి పిల్లల దగ్గర ప్రస్తావన కూడా తేకూడదు, సరికదా? దాని పట్ల పరమ వైముఖ్యం కలిగేటట్టుగా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడిన పిల్లలతో కలిసి మీరు వెడుతున్నారనుకోండి, రావి చెట్ల కింద రచ్చబండల దగ్గర ఇటువంటివి జరుగుతుంటాయి, అది ఏమిటి నాన్నగారు అని అడిగాడు అనుకోండి, మీరు చాలా వెంటనే జాగ్రత్త పరులైపోవాలి, యథాలాపంగా మాట్లాడకూడదు. మీరు అది ఎంత ప్రమాదకరమో చెప్పాలి, అసలు సమర్థన వాక్యం మాట్లాడకూడదు. అలా కనపడిన వాడి గురించి ఏ మొహమాటం లేకుండా పతనమైపోతాడు అది పట్టుకుని అనే మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే దాని జోలికి వెళ్ళరు పిల్లలు. అందుకే కొన్ని కొన్నింటికి పరిష్కారం ఏమి, భంజనము అంటారు. భంజనము అంటే అసలు దాని రూపము ఉంచవద్దు. ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే సుందరకాండలో సింహికా స్వరూపంలోకి వస్తాయి. అందుకే హనుమ దాన్ని ఉంచలేదు, చంపి అవతల పారేశారు అంతే. అంటే భంజించడం వినా మార్గం ఉండదు. అటువంటి వాటిలో జూదం ఒకటి, అది కూడా కామ సంబంధమే. ఇంతకన్నా అసలు నేను దాని గురించి ప్రసంగం చెయ్యను. ఇక పానంబు, భగవంతుడు పరమాద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు, ఇందులో గ్రహణశక్తినిచ్చాడు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ విషయాన్నైనా పట్టుకోగలరు. ఒకడు ఒక్కసారి వింటే పట్టుకుంటాడు, ఒకడు రెండుసార్లు వింటే పట్టుకుంటాడు, ఒకడు 5 సార్లు వింటే పట్టుకుంటాడు, ఒకడు 10 మాటలు వింటే పట్టుకుంటాడు, ఒకడు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే గుర్తుంటుంది, ఒకడికి ప్రయత్నం లేకుండా అనుకున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చేస్తుంది. అది దేనికి వాడుకోవాలి అంటే ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైన సాత్వికమైన విషయ పరిజ్ఞానాన్ని పొందడానికి నిరంతరం వాడుకోవాలి. తప్ప శరీరాన్ని సంతోష పెట్టడానికి మత్తు అలవాటు కాకూడదు. మత్తుగా ఉండడం చేత, ఇంద్రియములను మత్తెక్కించడం చేత సంతోషపడే ప్రయత్నము చేయరాదు. మద్యపానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే శరీరమునకు ఒక రకమైన మత్తు ఆవహిస్తుంది. ఆ మత్తు ఉన్మాదమైపోయింది అనుకోండి, ఒక పంది మురుగుడు గుంటలో ఎలా పడిపోతుందో అలా పడిపోవడానికి కూడా వెనుకాడడు, ఒక కుక్క భూమి మీద ఎలా పొరలాడుతుందో అలా పొరలాడడానికి కూడా వెనకాడడు, తనని కట్టుకున్న ఇల్లాలు అని కూడా చూడకుండా హింస చెయ్యగలడు, కడుపున పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా హింసించగలడు, ఇది రోగానికి దాచుకున్న డబ్బు అని చూడకుండా ఆ వ్యసనంలో పట్టుకెళ్ళిపోయి వాడగలడు. అదంటూ మొదలవ్వాలి, కానీ ఆ తర్వాత సర్వభ్రష్టత్వానికి ఎంత దూరం వెళ్ళాలో అన్నిటికీ కావలసినంత వ్యవస్థ అందులో ఉంటుంది. అది కేవలం మత్తు కాదు, ఆ మత్తు ఆ తర్వాత ఎన్ని తప్పు పనులైనా చేయించేస్తుంది. ఇక ఆ తర్వాత ఆగలేడు, అది పొందకుండా ఉండలేడు. అది శరీరమునకు ప్రాథమిక అవసరమై నువ్వు సర్వనాశనం అయిపోతావు, దీనివల్ల నీ జీవితం పోతుంది, మరణిస్తావని చెప్పినా సరే మరణించినా పర్వాలేదు కానీ అది సేవించకుండా మాత్రం ఉండలేడు. ఇది బాహ్యంలో వచ్చే భ్రష్టత్వం. ఆంతర భ్రష్టత్వం ఏమిటో తెలుసా? చాలా దారుణమైన ఫలితం ఎందుకు పొందుతాడంటే, ఇక్కడ ఎవరున్నారు? పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. మనం ఏది నవిలి తింటున్నామో, ఏది తాగుతున్నామో, ఏది చప్పరిస్తున్నామో, అటువంటి పదార్థములన్నీ కూడా లోపల అగ్నిహోత్ర రూపమై ఆయన పచనం చేసి జీర్ణం చేసి శక్తిని కండరములకు ఇచ్చి శరీరము తేజస్సుని పొందేటట్టు శక్తిని పొందేటట్టు చేస్తున్నాడు. అక్కడ యజ్ఞం చేస్తున్నారనుకోండి, యజ్ఞగుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతోంది. నువ్వు నాలుగు మోదుగు పుల్లలు తెచ్చావనుకో, మంచిది. నాలుగు ఆవు పేడ పిడకలు తెచ్చావనుకో, మంచిది. నువ్వు ఆవు నెయ్యి తీసుకొచ్చి ఇచ్చావనుకో, మంచిది. నువ్వు ఏమీ ఇవ్వలేదు, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసావనుకో, మంచిది. కానీ అందులోకి తీసుకొచ్చి సారా పోశారనుకోండి, ఎంత ధూర్త చేష్టితం అది. ఇక్కడ యజ్ఞపురుషుడు అగ్నిహోత్రమై వెలుగుతున్నాడు. వెలుగుతున్నప్పుడు ఇందులో ఉంచి లోపలికి సారా పోశాడనుకోండి, వీడేదో ఒక రోజున శరీరం విడిచిపెడతాడుగా, ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోడుగా. విడిచిపెట్టిన తర్వాత జీవుడు వెళ్ళి పరమాత్మ ముందు నిలబడాలిగా, ఆయనని బోకరించలేవుగా, ఆయన ముందు అబద్ధాలు చెప్పలేవుగా. నేను నీలో ఉండి జీర్ణం చేసి నీకు శక్తినిచ్చి బ్రతికిస్తే నువ్వు ఏం పోసావు నాలో? యజ్ఞకుండంలో తీసుకెళ్ళి మధ్యమాంసములను వేసినటువంటి తాటక మారీచులు మొదలైన వాడి కన్నా నువ్వు ఏ విధంగా భిన్నం అని పరమేశ్వరుడు అడిగితే ఏం జవాబు చెప్తాడు? నీకెందుకు మనుష్య శరీరం? అందులో ఏం వెయ్యాలో ఏం వెయ్యకూడదో నీకు తెలీదు, ఇంకెందుకు? నువ్వు యజ్ఞం చేయకపోతే పీడా పోయేది, కానీ లోపల నేనున్నానని తెలిసి నువ్వేం పోసావు? దేనికి ఇంకా నీకు అసలు మనుష్య శరీరం? అన్ననాడు ఎటువంటి శరీరాన్ని పొందుతాడు, ఎంత పాపాన్ని మూటగట్టుకుంటాడు, పైగా అది ఒక జన్మతో పోయేది కాదు. పాతకము అంటే కొన్ని కోట్ల జన్మలు భయంకరమైన రీతిలో ఫలితాన్ని ఇస్తుంది. పంచమహాపాతకములు అని ఉన్నాయి. అందులో ఒకటి ఏది అంటే మద్యాన్ని సేవించడం. అందుకే బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పహ, మద్యాపానం చేయడం పంచమహాపాతకాల్లో ఒక మహాపాతకం. ఇది అలవాటు ఉన్నదనుకోండి, వాడు అది లేనప్పుడు ఎంత మంచివాడైనా యువతల వాడు వాడిని స్నేహితుడని చెప్పకూడదు. ఆయన ఎవరండి అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలంతే. ఆయన నా స్నేహితుడండి, నా మిత్రుడండి అని నువ్వు పవిత్రమైన స్థలములలో కానీ పెద్దల దగ్గర కానీ చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? అలా కాని చెప్తే ఐదో పాతకం చేసిన వాడు వీడవుతాడు, వాడిని మిత్రుడని పిలిచినందు. తత్ సంసర్గీచ పంచమః బ్రహ్మ హే మహారీచ సులాపో గురుతల్పకః. ఈ నాలుగు పాతకాలు, ఈ నాలుగు పాతకాలు చేసిన వాళ్లలో ఏ ఒక్క పాతకం చేసిన వాడైనా నాకు స్నేహితుడిని చెప్తే వాడు పంచమహాపాతకాల్లో ఒక పాతకం చేసిన వాడు వీడు కూడా అయిపోతాడు. అది ఐదోది. అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతున్నావు మనిషివై పుట్టి. ఎందుకు దాని జోలు అసలు? లోకంలో సంతోషంగా సేవించడానికి పరమాత్మ ఎన్ని పదార్థాలు ఇవ్వలేదు? ఆఖరికి డబ్బులు లేకపోతే అది లోపలికి వెళ్ళి మంట పెట్టి కాల్చేస్తుందని తెలిసినా కూడా తాగి పడిపోవడమా? వైద్యశాలలకి వెళ్ళి వైద్యులు సేవ చేస్తుంటే ఒక పక్క నుంచి నరంలోకి మందెక్కిస్తుంటే, మందంటే నా ఉద్దేశం ఔషధం, ఔషధం ఎక్కిస్తున్నా కూడా అది లేకపోతే చచ్చిపోతామని చొంగగా అరుచుకుని కొట్టుకోవడమా? ఎంత దారుణం అండి అసలు. నిజంగా మనిషి తనని తాను ఎంత ఈడ్చేసుకుంటున్నాడు కిందకి. ఇది నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ఖండించి పెద్దలు పిల్లలకి అలవాటు చేయకపోతే అదేదో పెద్ద గొప్ప విశేషం అన్నట్టుగా, నువ్వు అన్నం తిన్నావా, అన్నం తినకపోతే భోంచేయబోయ్ అనడం ఈ జాతి సంప్రదాయం. మంచినీళ్ళు తాగావా, నాయనా ఎప్పుడు తిన్నావో కాసిన పాలు తాగు అనడం ఈ జాతి సంప్రదాయం. ఇంటికొచ్చిన వాడికి ఇంత మధుర పదార్థం పెట్టి తాను తినడం ఈ జాతి సంప్రదాయం. ఏదైనా సంతోషం కలిగితే 10 మందిని పిలిచి అన్నం పెట్టడం పలహారం పెట్టడం ఈ జాతి సంప్రదాయం. అటువంటి జాతి సంస్కృతిలో పుట్టి ఏదైనా సంతోషం కలిగితే గ్లాసు గ్లాసు గుద్దించుకుని శబ్దం చేసి తాగుతావా? అదే ఈ జాతి సంప్రదాయం. నిర్మోహమాటంగా విమర్శించి నిరుత్సాహపరచకపోతే రాబోయేటటువంటి కాలంలో యువత సర్వనాశనమైపోతారు. దానికి బాధ్యులు కాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో మొహమాట పడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు విదురుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసి విదురుడు చెప్పిన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పవలసి ఉంటుంది. లేనినాడు జాతి భ్రష్టమైపోతుంది. ఈ దేశానికి మూలస్తంభం యువత. అటువంటి యువత ఇటువంటి దురలవాట్ల పాలైపోతే పెద్దలైన మహాత్ములు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు ఇటువంటి వారు కన్న కలలు ఏమైపోతాయి? అందుకే నిర్మోహమాటంగా విదురుడు చెప్పిన మాట మనం